మత్తయి సువార్త 21వ అధ్యాయం. మత్తయి సువార్త 21వ అధ్యాయము మొదటి నుండి నేను చదువుతా ఉన్నాను. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్పగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఇద్దరిని చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడియున్న యొక్క గాడిదయు దానితో ఉన్న యొక్క గాడిద పిల్లయు మీకు కనబడును, వాటిని విప్పి నా యొద్దకు తోలుకుని రండి. ఎవడైనను మీ యొద్ద మీతో ఏమైనను అని ఎడల, అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలను. వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపాను. ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగాను. అదేమనగా ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి అనున్నది. శిష్యులు వెళ్లి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకుని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జనసమూహంలోనూ అనేకులు తమ బట్టలు దారి పొడుగునా పరిచిరి, కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగునా పరిచిరి. జనసమూహంలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనుకు వచ్చుచుండిన వారును దావీదు కుమారునికి జయము, ప్రభు పేరటి వచ్చేవాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలముల్లో జయము అని కేకలు వేచుండ్రు. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడెను. జనసమూహము ఈయన గలిలయలోని నజరేతు వాడుగు ప్రవక్త అయిన యేసు అని చెప్పారు. యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములు చేయవారినందరినీ వెళ్లగొట్టి రోకలు మార్చువారి బలలను గువ్వలము వారి పీఠములను పడద్రోసి, నా మందిరము ప్రార్థనా మందిరమడు మనబడును అని వ్రాయబడి ఉన్నది, అయితే మీరు దానిని దొంగల గుహగా చేసేవారని. గురుడివారును కుంటివారిని దేవాలయంలో ఆయన ఎద్దుకు రాగా ఆయన వారిని స్వస్థపరచను. కాగా ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయన చేసిన వింతలను దావీదు కుమారునికి జయము అని దేవాలయంలో కేకలు వేచిన చిన్నపిల్లలను చూచి కోపముతో మండిపడి, వీరు చెప్పున్నది వినుచున్నావా అని ఆయన్ని అడిగిరి. అందుకు యేసు, వినుచున్నాను, బాలుడి యొక్క చంటి పిల్లల యొక్క నోట స్తోత్రము సిద్ధింపజేసేటివి అను మాట మీరెన్నడూ చదవలేదా అని వారితో చెప్పి వారిని విడిచి పట్టణం నుండి బయలుదేరి బేతనీకి వెళ్లి అక్కడ బస చేశాను. పిల్లరా, ఇక్కడ మనం చదువుకునే వాక్య భాగం మనందరికీ సుపరిచితమే. మరి ఈ దినం ప్రపంచమంతటా దేవుని బిడ్డలు మరి పామ్ సండే లేక మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన విజయోత్సవంతో యెరూషలేములో ప్రవేశించినటువంటి ఆ దినాన్ని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నారు. మన ప్రభు ఆయన యెరూషలేమునకు ఆయన ఎన్నోసార్లు వెళ్ళారు ఆయన జీవిత కాలంలో లేక ఆయన పరిచర్య కాలంలో కూడా. అయితే ఇది ఎంతో ప్రాముఖ్యమైన సందర్భం. ప్యాషన్ వీక్ లేక ఆఖరి వారం, ద లాస్ట్ వీక్ అని కూడా పిలుస్తారు. ఈ యొక్క యెరూషలేము యేసు ప్రభు వెళ్ళటంతో ఇది ప్రారంభమవుతుంది అన్నమాట. యెరూషలేము యేసు ప్రభు వారు మరి ఆఖరిసారిగా ఆయన వెళుతా ఉన్నారు. ఆయన ఎందుకు వెళుతా ఉన్నారంటే అక్కడ ఆయన మరణించటానికి కదా. కాబట్టి ఆయన మన కొరకై మన స్థానంలో ఆయన శిలువునికి, మన స్థానంలో ఆయన శాపగ్రస్తమైన ఘోరమైన వేదనకరమైన మరణాన్ని అనుభవించి ఆ తర్వాత పునరుత్థానుడై మన కొరకు గొప్ప రక్షణ ఆయన సిద్ధపరచడానికి ఆయన వెళ్తా ఉన్నారనమాట. కాబట్టి ఈ రాకకి ఎంతో లేక ఈ యొక్క యెరూషలేముకు ఆయన వెళ్ళిన ఈ పర్యాయం ఇది ఎంతో ప్రాముఖ్యమైనది అనమాట. సరే, అయితే ఈ సందర్భంలో మన ప్రభు ఆయన ఆయన జీవితంలో ఏది చేసినా కానీ అది దేవుని వాక్యానుసారంగా ఆయన చేస్తున్నట్లు చూస్తాం. అందుకనే ఇట్ ఈస్ రిటర్న్, ఇట్ ఈస్ రిటర్న్ అని పలుమార్లు యేసు ప్రభు యొక్క జీవితంలో జరిగిన సంఘటనలన్నిటికీ ఇట్ ఈస్ రిటర్న్ అని వ్రాయబడి ఉన్నది అని వ్రాయబడి ఉన్నది లేక వ్రాయబడినట్లు ఆయన ఇది జరిగను అని ఇక్కడ చదువుతాం. ప్రవక్తల వలన చెప్పబడినది నెరవేరినట్లు ఇది జరిగింది. కాబట్టి ఆయన జీవితంలో జరిగిన విషయాలన్నీ కూడా దేవర్ అకార్డింగ్ టు ది స్క్రిప్చర్స్ లేఖనాలు చెప్పినట్లుగా లేక ప్రవక్తల ద్వారా పలుకుబడిన విషయాలు నెరవేరినట్లుగా ప్రభు ఆయన జీవితంలో అనేకమైన విషయాలు చేసినట్లు చూస్తాం. కాబట్టి ఇది కూడా ఆయన అటువంటి ఉద్దేశంతోనే ఆయన చేసినట్లుగా మనం చూస్తాం. కాబట్టి యెరూషలేములకు ఎన్నోసార్లు ఆయన వెళ్లారు, కానీ ఈసారి ఆయన యెరూషలేములకు మరి కొంత విజయోత్సవంతో ఒక ర్యాలీ వెళ్ళినట్లుగా మనం చూస్తాం. బేత్పగే అనే ప్రాంతానికి ఆయన వచ్చినప్పుడు యెరూషలేముకు ఇది చాలా దగ్గరలో ఉన్నటువంటి చిన్న గ్రామం అన్నమాట. ఆ యొక్క ప్రాంతానికి వచ్చినప్పుడు ప్రభు శిష్యులు ఇద్దరిని చూసి మీ ఎదుట ఉన్న గ్రామానికి వెళ్ళండి, అక్కడ కట్టబడి ఉన్న ఒక గాడిద దానితో కూడా కట్టబడి ఉన్న మరొక పిల్లను మీరు చూస్తారు, ఆ గాడిదను దాని పిల్లను మీరు తోలుకొని నా దగ్గరికి తీసుకొని రండి అని ప్రభు చెప్పారు. కాబట్టి మన ప్రభు సర్వజ్ఞుడు అన్నమాట, ఆయన సమస్తమును ఎరిగిన వాడు కదా. ఆయన ఎంతగా ఆయన జ్ఞానం ఎంతగా అంటే కట్టబడుతున్న గాడిదలను గుర్చి కూడా ఆయన ఎరిగి ఉన్నాడు లేక వాటిని గురించి ఆయన ఆలోచిస్తా ఉన్నాడు. చూసారా, మరి మనం కొరిందలు రాసిన పత్రికలో ఒక మార్చి అవుతాం కదా, 9వ అధ్యాయము 9వ వచనం, కళ్ళము త్రొక్కుచున్న ఎద్దు మూతికి చిక్కం పెట్టవద్దు అని మోషే ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్నది. దేవుడు ఎడ్ల కొరకు విచారించున్నాడా? చూసారా, కాబట్టి ఎడ్ల కొరకు దేవుడు విచారిస్తున్నాడంటే అంటే హీ థింగ్స్ ఆఫ్ హీ కేర్స్ ఫర్ ఈవెన్ యానిమల్స్ కదా. కాబట్టి ఆ యొక్క గాడిదను మనకు తెలుసు కదా, బిలాము యొక్క గాడిదను బిలాము కొట్టేస్తా ఉన్నాడంట, అన్యాయంగా కొట్టేస్తా ఉంటే దేవుడు దాని గురించి కూడా ఆయన ప్రశ్నించినట్లు చూస్తాం, నువ్వు ఎందుకు నీ గాడిదను కొట్టావు అన్యాయంగా. కాబట్టి మన ప్రభు ఆయన ఎంతో మరి శ్రద్ధ కలిగిన వాడు అనమాట. ఆయన పశువుల విషయం కూడా ఆయన శ్రద్ధ కలిగిన వాడు. అందుకని ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు పోయవు, వాటి గురించి వాటిని మీ పరలోక తండ్రి పోషిస్తా ఉన్నారు. అలాగే మిమ్మల్ని ఎందుకు పోషించండి, మీరు పిచ్చుకల కంటే లేక పక్షుల కంటే శ్రేష్ఠులు కారా అని ప్రభు సెలవిచ్చారు. కాబట్టి మన ప్రభు యొక్క దృష్టి మరి అక్కడ కట్టబడిన గాడిదల మీదకి వెళ్ళింది అనమాట. వాటిని గురించి ఆయన మరి చింతిస్తా ఉన్నాడు లేక వాటిని ఆయన తీసుకుని రమ్మని చెప్తా ఉన్నారు. కాబట్టి ఇది ఆయన యొక్క జ్ఞానమును లేకపోతే సర్వ జ్ఞాని అని ఇది తెలియజేస్తాం. చూసారా, ఆయన ఆ ప్రాంతానికి వెళ్ళలేదు, కానీ ఆయన దూరం నుండి ఎరిగి ఉన్నాడు, దూరం నుండి చూస్తా ఉన్నాడు. చూసారా, ఆయన కన్నులు భూలోక మందంతటా సంచారం చేస్తున్నాయి అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. సమస్తమును ఆయన ఎరిగి ఉన్నాడు. కాబట్టి ఆయన కరెక్ట్ గా ఏదైతే చెప్పారో ఆ ప్రకారం శిష్యులు వెళ్ళినప్పుడు అక్కడ రెండు గాడిదలు కనపడ్డాయి, వాటిని వాళ్ళు తీసుకుని రావటం జరిగింది. కాబట్టి ఆయన జ్ఞానాన్ని తెలియజేస్తా ఉంది ఈ విషయం. అంతేకాదు ఆయనకు మనుషుల మీద ఉన్న అధికారం కూడా ఇక్కడ రుజువు చేయబడతా ఉంది కదా. నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడును, నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అని యిర్మీయా గ్రంథం 32లో మనం చదువుతాం. కాబట్టి మన ప్రభుకి ఆయన అందరి మీద అధికారం కలిగి ఉన్నాడు. సమస్త శరీరులకు ఆయన దేవుడు, ప్రాణాత్మలను ఆయన తన స్వాధీనంలో ఉంచుకుంటాడు. కాబట్టి మీరు వెళ్ళి వాటిని విప్పుకొని రండి. విప్పుకొని వచ్చినప్పుడు ఎవరైనా అడిగితే అప్పుడు మీరు వాళ్ళకి చెప్పాలి కదా, ఏమని, ఇవి ప్రభువుకు కావలసినవి కదా. కాబట్టి ఈ విషయం వాళ్ళు వెంటనే మీకు తోలు పెడతారని కూడా దేవుడు చెప్తారు. అంటే దాని అర్థం ఏంటంటే ఆ వాళ్ళ మనసులను ఆయన ఏ రీతిగా సిద్ధపరుస్తా ఉన్నాడో, లేక ఏ రీతిగా ఆయన వంచుతా ఉన్నాడో కదా, ఆయన వాళ్ళ మనసులను సమ్మతిని ఎలా కలుగు చేస్తా ఉన్నాడో కదా. ఈ గాడిదలు తీసుకెళ్ళటానికి లేదు అని అబ్జెక్షన్ పెట్టకుండా వారు వెంటనే ఆ ప్రభువుకి అయితే తీసుకువెళ్ళండి, మాకేమీ ఇబ్బంది లేదు అని చెప్పి వాళ్లే గాడిదలను చక్కగా వదిలేసేలాగా ప్రభు వాళ్ళ యొక్క హృదయాలను ఎలాగా తిప్పుతా ఉన్నారో ఈ విషయం మనకు తెలియజేస్తా ఉంది కదా. అందుకని యెహోవా చేతిలో రాజు హృదయం నీటి కాలువల వలె ఉన్నది, ఆయన తన చిత్తవృత్తి చొప్పున దాని త్రిప్పును అని దేవుని వాక్యం చెప్తా ఉంది. కాబట్టి మన ప్రభు ఎవరి మనసునైనా ఆయన మార్చగలడు, లేక ఎవరి మనసునైనా ఆయన త్రిప్పగలడు, ఆయన ఎవరినైనా ఒప్పించగలడు కదా. ఆటంకపరిచే వారిని ఆయన సమ్మతిపరచగలడు. కాబట్టి ఆయనకు అసాధ్యమైనది లేదు. మానవ హృదయాలు మానవుల మనస్సులు ఆయన తన స్వాధీనంలో తన యొక్క అదుపులో ఉంచుకోగలిగిన దేవుడు అనమాట. తర్వాత ఈ మూడవది ఇక్కడ మనం గమనిస్తే ప్రభువునకు కావలసినది అని చెప్పండి అని గారు, అంటే వీటికి ప్రభు వీటితో అవసరం ఉన్నది అని వచ్చేసరి మన ప్రభు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయనకి ఏది మరి ఆయన సొంతమైనది ఏది మరి ఆయనకి ఉన్నట్లుగా కనపడదు మనకి కదా. ఆయన పశువుల పాకలో ఆయన జన్మించాడు, లేక ఆయన జీవితం అంతా కూడా మనం చూస్తే అందుకని ప్రభు ఏమని చెప్పారు, నక్కలకు బొరియలున్నవి ఆకాశ పక్షులకు గూళ్ళున్నవి కానీ మనుష్య కుమారునికి అయితే తలవాల్చుటకైన స్థలం లేదు కదా. కాబట్టి హీ హ్యాడ్ నథింగ్ ఆఫ్ హిజ్ ఓన్. చాలా విషయాలు ఆయన వాళ్ళ దగ్గర నుంచి అరువు తెచ్చుకున్నట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఇప్పుడు గాడిదల విషయంలో కూడా ఆయన అక్కడి నుంచి తోలుకొని రండి అని ప్రభు వాళ్ళని పంపించినట్లు చూస్తాం, చూసారా. కాబట్టి ప్రభును కావలసినది అని అడగమని చెప్పినట్లు చూస్తాం. కాబట్టి ద లార్డ్ హ్యాస్ నీడ్ ఆఫ్ దిస్, చూసారా. కాబట్టి మన ప్రభువుకు అవసరం కట్టబడిన గాడిదలతో ఆయనకు పని ఉంది. అలాగే ప్రియులరా, ఇక్కడ ఒక విషయాన్ని మనం గుర్తించాలి, మనం నేర్చుకోవటానికి ఒక విషయం ఏమిటంటే ఆయనకి ఏదైతే అవసరం ఉన్నదో ఆయన ఒక బాధ్యత కూడా అక్కడ ఉన్నట్లుగా చూస్తాం. ఏమిటంటే ఇవి ప్రభువు కావాలి, ప్రభువు దీంతో ఒక పని ఉంది, ఆ పని ఏంటంటే మరలా ప్రభువు పంపిస్తారు కదా. దాని అర్థం అది కూడా మరలా పని ఏంటంటే ప్రభు జాగ్రత్తగా వాటిని వాళ్ళకి అప్పచెప్తారని అర్థం అనమాట. కాబట్టి మనం కూడా ఎవరి దగ్గర నుంచి అయినా ఏదైనా తెచ్చుకున్నప్పుడు ఏదైనా అవసరత కొరకు ఏదైనా తీసుకున్నప్పుడు కొంతమంది ఒక్కోసారి డబ్బులు తీసుకుంటారు ఇతరుల అవసరతలో ఉన్నప్పుడు కొంత సహాయాన్ని పొందుతారు. అప్పుడు మరలా సహాయం అంటే వాళ్ళు సహాయం ఇచ్చినప్పుడు మనం తీసుకున్న తర్వాత మన అవసరత అయిన వెంటనే మరలా మనం తిరిగి వాటిని వారికి అందించాలి. వస్తువులు తీసుకుంటే అవసరానికి వాడుకుంటే మరలా జాగ్రత్తగా వాళ్ళు ఎలాగైతే ఇచ్చారో అలాగ వాటిని జాగ్రత్తగా అందించాలి. అంతేగాని ఇంకా అవసరమైపోయింది కదా అని నిర్లక్ష్యంగా కదా ఉండటానికి వీల్లేదనమాట వాళ్ళు కదా. మనం ఏలీషా కాలంలో కూడా ఒక ఉదాహరణ చూస్తాం. ఆ కాలంలో ఉన్న అక్కడున్న శిష్యులందరూ కూడా మాకు ఈ చోటు ఇరుగ్గా ఉందయ్యా, మనం వెళ్ళి అరణ్యానికి వెళ్ళి కట్లు కొట్టుకుందాం, నువ్వు కూడా రా మాతో అంటే వాళ్ళతో పాటు ఎలీషా వెళ్ళినప్పుడు అక్కడ ఏమైంది, ఒక గొడ్డలి నరుగుతా ఉన్నట్టు ఒక వ్యక్తి ఆ గొడ్డలి లోహం ఉంది, ఆ లోహ అంటే ఆ ఇనుముది ఏదైతే ఉంటుందో ఆ గొడ్డలి ఆ భాగం ఊడి చెరువులోనో అక్కడ కాలువలోనూ పడిపోయింది. పడిపోతే వెంటనే అతడు ఆ శిష్యుడు కేకలు వేస్తా ఉన్నాడు, లేక అతడు మరి బాధతో అరుస్తా ఉన్నాడు. ఏమనంటే అయ్యో నా యజమానుడా, ఇది అరువుకు తెచ్చినది కాబట్టి ఇది బోరోయింగ్ చేసుకొని తీసుకొని వచ్చాను నేను, కాబట్టి తీసుకెళ్లి మరలా అప్పగించాలి, ఇది నా సొంతదేం కాదు, ఎవరితో పట్టుకొని వచ్చానయ్యా, ఇది వాళ్ళకి అప్పగించాలి. ఏం చేయాలంటే ఎలీషా మరల వెంటనే అక్కడ ఒక కొమ్మ వేసినప్పుడు ఆ యొక్క గొడ్డల్ని తేలినట్లుగా చూస్తాం, చూసారా. అంటే తీసుకెళ్ళి అది మరలా దొరికింది, మరలా దాన్ని వాడటం జరిగింది, మరలా తీసుకెళ్లి దాన్ని జాగ్రత్తగా వాళ్ళకి అప్పగించడం జరిగింది అనమాట. కాబట్టి మనం కూడా ఈ విషయాలు జాగ్రత్త ఉండాలి. చిన్న చిన్న విషయాలు మనం ఇదే ముందులే అదే ముందులే అనుకుంటాం కదా, ఆ అవసరం ఉన్నప్పుడు చాలా మర్యాదగా వినయంగా అడుగుతాం, తర్వాత అవసరం తీరిన తర్వాత ఎక్కడ పెట్టేంలే, ఎక్కడ ఉందిలే, చూస్తానులే, చూసినా అంటే దాన్ని నిర్లక్ష్యంగా ఉంటాం మనం. కానీ మనం అలా ఉండటానికి వీల్లేదు అనమాట. మన ప్రభు కూడా ఆయన ఎంతో బాధ్యతగా ఉన్నట్లు చూస్తాం, కాబట్టి మనం అలాగా ఉండాల్సి ఉందన్నమాట. కాబట్టి ఈ విషయంలో మనం ప్రభుకి అది అవసరం. చూసారా, కట్టబడిన గాడిదలవి కట్టబడిన గాడిదల్ని ప్రభు విప్పి తీసుకుని రమ్మంట అన్నారు. చూసారా, ఇది మరి కట్టబడి ఉన్న పాపులైన మనుషులకు సాదృశ్యంగా కూడా మనం చూస్తాం కదా. కాబట్టి మనుషులు రకరకాల బంధకాల్లో కట్టబడి ఉన్నప్పుడు ప్రభు వాళ్ళని వీళ్ళు నాకు కావాలి అని అంటా ఉన్నారు. చూసారా, కాబట్టి మన జీవితాల్లో కూడా ఈ యొక్క విషయం కట్టబడిన గాడిదలను విప్పి తీసుకుని రావటం, ప్రభు వాటిని ఎక్కి ఆయన యెరూషలేమునకు ప్రయాణం చేయటం, ఇది మన యొక్క ఆత్మీయ జీవితానికి కూడా మరి ఇది మనం సాదృశ్యంగా చూడొచ్చు అనమాట. మన ప్రభు మనం పాపముల చేత కట్టబడినప్పుడు, మనము సాతాన్ యొక్క అధికారం క్రింద నలుగొట్టబడతా ఉన్నప్పుడు ఆయన మనల్ని విడిపించారు కదా. ఇస్రాయల్ 400 సంవత్సరాల పైగా మరి ఐగుప్తుల బానిసలుగా ఉన్నప్పుడు, వారు బంధకాల్లో ఉన్నప్పుడు ప్రభు వాళ్ళని మోషేను పంపించి విడిపించినట్లు చూస్తాం. అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు? ఆయన నశించిన దాన్ని వెదకి రక్షించడానికి. పాపులను ఆయన వెతికి రక్షించడానికి ఆయన వచ్చారు. చూసారా, కాబట్టి మన ప్రభు పాపులను రక్షించడానికి ఆయన మన కొరకై మన పాపముల నిమిత్తమే గొప్ప వెల చెల్లించాల్సి వచ్చింది. మనల్ని విడిపించడానికి ఏమీ అది వెండి బంగారాలతో విడిపించడం కుదరలేదు. చూసారా, అమూల్యము నిర్దోషమైనటువంటి నిష్కలంకమైనటువంటి ఆయన పరిశుద్ధ రక్తాన్ని ఆయన చెందించాల్సి వచ్చింది. చూసారా, కాబట్టి మనల్ని ప్రభు ఆ రీతిగా మన పాపాల నుండి విడిపించారు, మనల్ని నీతిమంతులుగా తీర్చారు కదా. మనల్ని సాతాను వాడు కట్టేసుకొని వాడు బంధకాల్లో ఉంచుకుంటే, మన ప్రభు ఆ బంధకాలన్నిటి నుంచి మనల్ని విడిపించారనమాట. ఆ బంధకాలన్నిటి నుండి విడిపించారు. కాబట్టి ప్రియులారా, ఈ దినాన మన ప్రభుని ఆరాధించడానికి కూడి ఉన్నాం. మనం మొట్టమొదటిగా మన బంధకాల నుంచి విడిపించినందుకే మన ప్రభుని ఎంతో స్తుతించాలన్నమాట కదా. అందుకని ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చదువుతాం కదా, 2వ అధ్యాయం 1వ వచనంలో మనము మన అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా కదా. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించారు. కాబట్టి పాపములు అపరాధములు అవి మన జీవితాల్లో మరి మనల్ని ఆత్మీయంగా మరణ దశలను తీసుకెళ్ళాలి. అయితే మన ప్రభు మరలా మనల్ని బ్రతికించారు, లేక ఆ బంధకాల నుంచి ఆయన మనల్ని విడిపించారు. అలాగే కొలొస్సీయులకు రాసిన పత్రికలో మనం మార్చవుతాం. కొలొస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేసెను. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాపక్షమాపణ కలుగుచున్నది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన సిలువలో మరణించి తిరిగి లేవటం ద్వారా మనకి పాపక్షమాపణ కలుగు చేశారు. చూసారా, అంధకార సంబంధమైన అధికారముల నుండి ఆయన మనను విడుదల చేశారంట. చూసారా, కాబట్టి సాతాన్ యొక్క అధికారం కదా, చీకటి యొక్క అధికారం, దుష్టుని యొక్క వశము నుండి మనల్ని విడిపించారు ప్రభు. సాతాను పాపులైన మనలను వాడి వశములో ఉంచుకొని వాడి బంధకంలో ఉంచుకొని వాడు వెట్టి చాకరి చేపిస్తా ఉన్నాడు. ఫరో ఎలాగైతే కఠినమైన సేవ చేపించుకుంటా ఉన్నాడు, మరి భయంకరమైన మరి ఊడిగం చేపించుకుంటా ఉన్నాడు, ఫ్రీ సర్వీస్ కదా, అసలు వాళ్ళని భయంకరంగా మరి వాళ్ళతో వాళ్ళకి ఏమి ఇచ్చేది లేదు, జీతాలేమి లేవు, జీతపత్యాలు, కానీ వాళ్ళతో ఊరికనే సేవలు చేపించుకుంటా ఉన్నాడు ఫరో కదా. ఫరో కంటే సాతాను కఠినుడు, వాడెంతో క్రూరుడు అనమాట. కాబట్టి వాడు తాడు చెరపట్టిన వారిని వారి నివాస స్థలానికి పోనీని వాడండి సార్. కాబట్టి అంటే మన కొరకు దేవుడు నిర్ణయించిన పరలోకానికి మనల్ని పోనీయుడు, వాడితో పాటు వాడు పోయే నరకానికి తీసుకుపోతాడు మనం. కాబట్టి అటువంటి కఠినమైన సేవ బంధకాలు లో మనం చిక్కుబడినప్పుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన బంధకాల నుంచి విడిపించడానికి ఆయన లోకానికి వచ్చారు కదా. బంధించబడిన వారిని విడిపించడానికి వచ్చాడు అనే లోకాసువార్తలో మనం 4 అధ్యాయాలు చదువుతాం. కాబట్టి మన ప్రభు మన బంధకాలనైనా త్రెంచివేశారు. సిలువలో ఆయన మరణించినప్పుడు సాతాను యొక్క తల చితకు దృక్కబడింది, మన పాపపు బంధకాలు కూడా విడుదల చేయబడ్డాయి అన్నమాట. మనకు బదులుగా ఆయన వెల చెల్లించాడు. కాబట్టి ఆయనంటే విశ్వాసం ఇచ్చిన వారికి ఉచితంగా క్షమాపణ, రక్షణ, పాపముల నుంచి, పాపం యొక్క శిక్ష నుంచి విడుదల. కాబట్టి ఇది మన విడుదల దినాన్ని మనం గుర్తు చేస్తా ఉందన్నమాట. ఇవి ఇంకా కట్టబడిన గాడిదలు మరి ఎలాగైతే విప్పబడ్డాయో, ఎలాగైతే అవి ప్రభు దగ్గరికి తీసుకొని రాబడ్డాయో, అలాగే మనల్ని కూడా ప్రభు సాతాను యొక్క కట్టుల నుంచి విడిపించి ఆయన యొక్క సేవ చేయటానికి, లేకపోతే ఆయనకి మనం ఉపయోగపడటానికి కదా. దేవుడు మనల్ని ఎందుకు పుట్టించారు? మనం ఆయనతో సహవాసం కలిగి ఉండాలని, ఆయన్ని సేవించాలని కదా. కానీ ఫరో వాడి యొక్క కఠినమైన సేవ చేయించుకుంటా ఉన్నాడు. కానీ మనం సేవించాల్సింది ప్రభుని, మనల్ని సృష్టించిన తండ్రి. ఆయనకు మనం హృదయపూర్వకంగా ఆయన సేవ చేయాలి కదా. అయితే సాతాను కఠినమైన సేవ చేయించుకుంటా ఉన్నాడు, లోకములు అనేకులను పాప దాస్యములు బంధించి మనల్ని ప్రభు ఆ బంధకాల నుంచి విడిపించినందుకు ఈరోజు మనం స్తుతించాలి. ఇక్కడ ఈ భాగాన్ని మనం గమనిస్తే యేసు ప్రభు ఆ కట్టబడిన గాడిదలను విడిపించటం, తర్వాత వాటిని తీసుకుని వచ్చినప్పుడు శిష్యులు వాటి మీద యేసు ప్రభు అధిరోహించి వాటి మీద ఆయన యెరూషలేముకు రావటం చూసారా. ఇది జస్టిఫికేషన్ అనేది చూపిస్తా ఉందన్నమాట. అంటే మనల్ని ప్రభు మరి సాతాను యొక్క చెర నుంచి విడిపించి, పాపం యొక్క చెర నుంచి విడిపించి మన ఆయన నీతిమంతులుగా తీర్చినాడు అనే విషయాన్ని ఈ భాగంలో మనం గమనిస్తా ఉన్నాం కదా. కాబట్టి మన నీతిమంతులుగా తీర్చాడు మన ప్రభు. మనల్ని కూడా పాపపు మరి మన మన అకౌంట్ లో ఉన్న పాపాలన్నీ ఆయన తొలగించి ఆయన అకౌంట్ లో ఉన్న నీతిని మనకు ఆయన అనుగ్రహించాడు. చూసారా, మనలో ఏ నీతి లేదు కదా. మా నీతి క్రియలను మురక గుడ్డల వలె ఉన్నాయని దేవుని వాక్యం చెప్తాను. కాబట్టి మన యొక్క సొంత శక్తి, భక్తి అదంతా ఏమిటంటే మురికి గుడ్ల వంటిది. దేవుని ఎదుట అదేది సరిపోదు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నీతి మనకు ఆపాదించబడింది. మనం యేసుక్రీస్తు ద్వారా దేవుని యొక్క దృష్టిలో నీతిబద్ధులుగా తీర్చబడ్డాం కదా. కాబట్టి ఇది ఎంతో మరి ఆన విషయం అనమాట. మరి ఏమి మనం నీతి చే అంటే మన ఏమి నీతి క్రియలు ఏమి చేయకుండానే దేవుని నీతి మనకి అనుగ్రహించబడింది. కాబట్టి ఈ నీతితోనే మనం దేవుని ఎదుట రేపు నిలబడటానికి అర్హులం అవుతాం అనమాట. మన సొంత నీతితో మనం ఏమి ప్రభు ఎదుట నిలబడలేం. చాలా మంది తెలియకుండా ఏమనుకుంటారంటే పరలోకం వెళ్ళటానికి మేమేదో భక్తి చేస్తున్నాం, నీతి క్రియలు చేస్తున్నాం, దాన ధర్మాలు చేస్తున్నాం, కానీ వాటి ద్వారా ఎవరు పరలోకం వెళ్ళలేరు కదా. ఏ మనుషుడు దేవుని దృష్టిలో నీతివంతుడిగా తీర్చబడలేడు. కానీ యేసు ప్రభు యొక్క నీతి అది మనలను ప్రభు ఎదుట సంపూర్ణులుగా నిర్దోషులకు నిలబెట్టగలదన్నమాట. కాబట్టి ఎవరైతే ఆయన ఎదుట విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే ఆయన ఎదుట వారి పాపాలను ఎదురు గొప్పుకుని విడిచిపెడతారో, ప్రభు యొక్క నీతి వారికి అనుగ్రహించబడుతుంది. వారు ప్రభు ఎదుట యోగ్యులుగాను, నీతిమంతులుగాను, సంపూర్ణులుగాను, నిర్దోషులుగా నిలబెట్టబడతారు. కాబట్టి ఇది ఉచితంగా, ఇది ఉచితంగా దేవుడు మనకి ఇవ్వాలని ఆశపడతాడు. మనం విశ్వసిస్తే చాలు కదా. విశ్వాసం ద్వారా కృపచేతనే మనం రక్షించబడతాం. ఇంకా మరొక సొంత శక్తితో, భక్తితో కానే కాదనమాట. కాబట్టి ఇది ఉచితం. ఇక్కడ మన ప్రభు ఆయన దీనుడుగా మరి ఆయన గాడిద మీద యెరూషలేముకు వెళ్ళటం మనం చూస్తా ఉన్నాం. వెళ్ళినప్పుడు అక్కడ ఆయన ముందు దేవాలయంలోకి వెళ్ళినట్లు మనం ఇక్కడ 10వ వచనం నుండి చదువుతాం. ఆయన యెరూషలేములోకి వచ్చినప్పుడు పట్టణం అంతా కలవరపడింది. ఆ తర్వాత 12వ వచనం, యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములు చేయి వారిని అందరినీ వెళ్లగొట్టి రోకలు మార్చి వారి బల్లలను గువ్వలమ్ము వారి పీఠములను పడద్రోసి నా మందిరం ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడి ఉన్నది, అయితే మీరు దాన్ని దొంగల గుహగా చేసిన వారను. చూసారా, ఇక్కడ ప్రభు యెరూషలేములకు వెళ్ళినప్పుడు ఆయన కదా ఇక్కడ ఒక అంటే రాజుగా ఆయన వెళ్తా ఉన్నారు కదా. ఎందుకంటే ప్రవచనాలు ఏమని చెప్పినాయి, నీ రాజు సాత్వికుడై ఆయన గాడిద మీద, ఆయన పశువు గాడిద చిన్న గాడిద మీద ఆయన వస్తా ఉన్నాడని చెప్పాడు. ఒక రాజుగా ఆయన యెరూషలేములో ప్రవేశించాడు, అయితే గుర్రం మీద కాదు గాడిద మీద దీనుడిగా ప్రవేశించాడు. ఇప్పుడు ఆయన రాజపురానికి అంతఃపురానికి వెళ్లేదు గాని ఆయన యొక్క రాజమందిరం ఏంటి, ఆ యొక్క దేవాలయం. కాబట్టి దేవాలయంలోకి ఆయనకు వెళ్లారు. వెళ్లిన తర్వాత అక్కడ ఆయన అక్కడున్నటువంటి మరి అసభ్యకరమైన మరి అక్కడ వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా ఆయన అక్కడ నుంచి పంపించి వేసినట్లు చూస్తాం. చూసారా, దేవాలయ శుద్ధీకరణ కదా, శాంక్టిఫికేషన్ ఇక్కడ కనపడతా ఉంది కదా. దేవాలయాన్ని ప్రభు శుద్ధీకరించారు. ఆయన అక్కడ రోకలు మారుస్తున్న వాళ్ళు, వీళ్ళు చేస్తుంది ఏం పెద్ద నేరం ఏమి కాకపోవచ్చు కదా. అంటే గువ్వలు అమ్మటం గాని లేకపోతే రోకలు మార్చడం గాని ఇదంతా ఇది పెద్ద క్రయ విక్రయాలు చేసే వాళ్ళుని ఆయన అక్కడ వెళ్ళగొట్టినట్టు చూస్తాం. అంటే అది పెద్ద పాపమేం కాదన్నట్లుగుంటుంది కదా. కానీ దేవాలయంలో వాళ్ళందరూ అంటే దట్ ఈస్ ద రాంగ్ ప్లేస్ కదా. ఎందుకంటే ప్రభు ఏం చెప్పారంటే నా మందిరం ప్రార్థనా మందిరంగా ఉండాలి. ఇక్కడ మనుషులు వచ్చినప్పుడు వారు దేవుని కలుసుకోవాలి, దేవుని తెలుసుకోవాలి, దేవుని సన్నిధిని అనుభవించాలి, దేవుని స్వరాన్ని ఇక్కడ వినాలి ప్రజలు. కానీ అదేమీ లేకుండా దేవుని వాక్యానికి ప్రార్థనకు దేవుని సన్నిధికి ప్రాధాన్యత లేని స్థలముగా అదొక సంత వీధి లాగా లేక అదొక బిజినెస్ హాల్ లాగా మార్చబడింది. కాబట్టి అక్కడ మరి ఆ యొక్క యాజకులు వాళ్ళకు వచ్చేటువంటి ఆ సొమ్ము, వాళ్ళు ఆ బిజినెస్ చేసే వాళ్ళందరూ యాజకులకి ఏదో డబ్బులు ఇస్తా ఉన్నారనమాట. కాబట్టి ఆ డబ్బులకు కక్కుర్తి పడి వాళ్ళు వాటిని అలాగే పణంగా పెట్టేశారనమాట. కాబట్టి యాజకులు ఆ యొక్క బిజినెస్ వాళ్ళకి ఆ స్థలాలని అప్పగించేశారు. అక్కడ ఏమీ ప్రార్థనలు కానీ లేకపోతే దేవుని సన్నిధి కాని ఉండటానికి అవకాశం లేనటువంటి పరిస్థితులు అక్కడ ఏర్పడ్డాయి. కాబట్టి అక్కడ అవే ప్రాధాన్యం అయిపోయింది. కాబట్టి మనుషులు రావటం అక్కడ కోలాహలంగా అదొక పెద్ద సంతలాగా తయారైపోయింది. కాబట్టి ప్రభు వాళ్ళందరినీ అక్కడి నుంచి గెంటి వేసినట్లు చూస్తాం. యేసు ప్రభు యొక్క పరిచర్య ప్రారంభంలో కూడా ఆయన ఒకసారి అలా చేశారు, మరలా ఇప్పుడు అంతములో కూడా ఆయన మరలా ఈ పని చేస్తా ఉన్నారనమాట. మన ప్రభు యొక్క ఉద్దేశం ఏమిటంటే మనుషులు దేవుని తెలుసుకోవాలి, మనుషులు దేవుని సన్నిధిని వెతకాలి లేక దేవుని కలుసుకోవాలి, దేవునితో సహవాసములు మనుషులు ఉండాలి. కాబట్టి ఆయన సన్నిధి ఉండే స్థలముగా మందిరం ఉండాలి కదా. కాబట్టి మనందరం కూడా అందుకనే మన ప్రభు ఏం చెప్పారు, మీరు 2 కొరింథీయులకు రాసిన పత్రిక, 1వ అధ్యాయం 3:16 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:16, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించున్నాడనియు మీరెరుగరా. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వాణిని పాడు చేయను. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆలయమై ఉన్నారు. కాబట్టి మన ప్రభు యొక్క ఆశ ఏమిటంటే మనమే ఆయనకు ఆలయంగా ఉండాలి. చూసారా, ఏదో భౌతికమైన ఆలయమే కాదు, భౌతికమైన ఆలయాన్ని ఆయన శుద్ధీకరించాడు నిజమే, అయితే మనం కూడా ఆయన ఆలయంగా ఉండాలి కదా. అందుకనే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయంలో మనం చదువుతాం, అపవిత్రమైన దేన్ని ముట్టకుడి కదా, మీరు వారిలో నుండి బయలువెళ్ళి ప్రత్యేకంగా ఉండుడి కదా. కాబట్టి ప్రత్యేకంగా ఉండడం, పరిశుద్ధంగా ఉండడం, అలాగే అశుద్ధమైనది అపవిత్రమైన దానికి చోటు ఇవ్వకుండా ఉండడం, అలాగ చేసినప్పుడు మన ప్రభుకి మనం ఆలయంగా ఉండగలుగుతాం అన్నమాట. చూసారా, ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేస్తే, అంటే ఈ దేహాన్ని గనక మనం అపవిత్రపరిస్తే, ఈ దేహంతో చేయరాని పనులు చేస్తే, చూడరాని విషయాలు చూడటం, లేకపోతే ఈ దేహాన్ని అపవిత్రతకు నిలయంగా దీన్ని మార్చటం చేస్తే దేవుడు వాళ్ళని పాడు చేస్తారు. చూసారా, కాబట్టి దేహాన్ని ఎవరైతే పాడు చేస్తారో వాళ్ళ మీదకి దేవుని శిక్ష వస్తుంది అన్నమాట. ఈ దేహంతో దేవునికి వ్యతిరేకమైన పాపాలు చేయటం చూసారు. ఇది నాలుగు మనుషులు వాళ్ళ దేహాలను ఎలాగా అపవిత్రపరచుకుంటా ఉన్నారు, వాళ్ళ దేహాలను ఎలాగా కావాలని వాళ్ళు పాపంలో జీవిస్తా ఉన్నారు, భయంకరమైన దురాశలతో జీవిస్తా ఉన్నారు, అపవిత్రతో హేయమైన వాటితో వాళ్ళ జీవితాలను అదే ఆనందం అనుకుంటా ఉన్నారు, చూసారు, అదే సుఖం అనుకుంటా ఉంటారు. కానీ అది దేవుని దృష్టిలో భయంకరమైన శాపగ్రస్తమైన స్థితి. కాబట్టి అటువంటి వారి మీదకు దేవుని ఉగ్రత వస్తున్నట్లు మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియులారా, మన హృదయాలను మనం పరిశుద్ధంగా ఉంచుకోవాలి. మనం రక్షించబడిన మనం దేవుని ఆలయాలుగా మనం ఉండాలి. మనలో ప్రభు నివసించడానికి మన జీవితాలను యోగ్యంగా మనం కట్టుకోవాలన్నమాట. ప్రభుకి అసహ్యకరమైన అవిధేయకరమైన విషయాలు మన జీవితాల్లో ఉండటానికి వీల్లేదన్నమాట. అందుకనే మీ దేహమును చెరుపుదాన్ని తొలగించుకో అని సావిత్ర గ్రంథంలో రాయబడి. కాబట్టి మన దేహాన్ని అపవిత్రపరిచేది ఏదైనా, మన ప్రభు అయితే ఏం చెప్పారు, నీ యొక్క కన్ను నిన్ను ఆటంకపరిస్తే నీ కన్నును తీసి పారవేయి. అది ఎలా పారవేయగలం? ఏదో బట్టలు అంటే మురికి బట్టలు అనుకోండి, తీసి పారేయ అంటే తీసి పారేయచ్చు, కానీ కన్ను తీసి పారవేయటం అంటే చూసారా, నీ చెయ్యి నిన్ను ఆటంకపరుస్తుందేమో, అది అపరిశుద్ధతకు అన్యాయానికి పాల్పడద్దేమో, దానివల్ల నువ్వు నరకం పోవాల్సి వస్తావు, అందుకనే నీ చెయ్యి నరికి పారేయ అన్నారు ప్రభు. చూసారు, కాబట్టి అంటే మన దేహాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవటానికి అడ్డుగా వచ్చే ఏదైనా తీసివేయాలి అని ప్రభు చెప్పారు. చూసారు, మన సొంత కన్నే కావచ్చు, లేకపోతే కాలే కావచ్చు, చెయ్యే కావచ్చు, అంటే ద లెవెల్ ఆఫ్ హోలీనెస్. చూసారా, అంటే పరిశుద్ధత కొరకైనటువంటి మన ఆతృత ఏ లెవెల్లో ఉండాలంటే అది కన్ను అయినా తీసి పారవేసేంతగా ఉండాలి. అంటే కన్ను తీసి పారవేయటం నిజంగా కన్ను పెరిగివేయమని కాదు, కానీ దాని అర్థం ఏంటంటే అసలు అలాంటి కన్ను ఉంటే ఎంత, ఊడితే ఎంత అన్న. కాబట్టి మనల్ని పాడు చేసే కన్నులు, మనల్ని పాపానికి నడిపించేటువంటి పాదాలు, లేకపోతే పాప ప్రియులకు చోటిచ్చే చేతులు మనం ఉంచుకొని చివరికి వాటి వలన నరకానికి పోయి పాతాళంలో ధనవంతుడిలాగా యాతన పడే కట్టే, మనం పరిశుద్ధత కొరకై జీవించడానికి ఉపయోగపడే విధంగా మన జీవితాలను కట్టుకోవటం మేనమాట. వాటి పరిశుద్ధత కొరకై మీరు రక్తం కారణంతగా పాపంతో పోరాడలేదని హెబ్రీయుల రాసిన పత్రికలో 12వ అధ్యాయం మనం చూద్దాం. సరే, వాటి రక్తం కారణంతగా పోరాడాలి దేనికంటే పాపాన్ని ఎదిరించాలి, పాపంతో సంజాయిషీ లేకపోతే సంజౌత అంటే పాపంతో లాలిచి పడకూడదు, రాజీ పడకూడదు అనమాట. పాపానికి మన జీవితంలో ఏమాత్రం చోటు ఇవ్వకూడదు. అందుకని ఇక్కడ ప్రభు నిర్దాక్షిణ్యంగా వాళ్ళని అక్కడి నుంచి గెంటి వేసినట్లు చూస్తాం. కాబట్టి మందిరానికి వచ్చిన ఒక మరి నపుంసకుడు కూడా చూసారా, మందిరానికి వచ్చాడు కానీ అక్కడ ఏమీ అతడు తగినంత మేలు పొందలేకపోయాడు. అందుకనే మరలా ప్రభు ఆయన ఎందుకు ఆ ఫిలిప్ను పంపించి ఆయన దర్శించినట్లు చూస్తాం. కాబట్టి దేవుని సన్నిధిని మన జీవితాల్లో మనం అనుభవించాలి. మన ఎందుకు వచ్చిన వారు, మనతో కాంటాక్ట్లోకి వచ్చిన వారు దేవుని సన్నిధిని అనుభవించేలాగా ఉండాలి. మన జీవితమే దేవుని యొక్క నిలయంగా ఉండాలి, మనమే దేవుని యొక్క కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉండాలన్నమాట. కాబట్టి అలాగా మన జీవితాలను పరిశుద్ధపరచుకోవాలని దేవుడు కోరుతా ఉన్నారు. చూసారా, కాబట్టి పరిశుద్ధత దీనత్వం ఎవరిలో అయితే ఉంటాయో వారి యొక్క దేవుడు నివసించాలని ఆయన కోరుతా ఉన్నాడు. కాబట్టి పరిశుద్ధత లేకుండా ప్రభువును మనం కలిగి ఉండలేము, ప్రభుతో కలిసి ఉండలేము. కాబట్టి మన జీవితాల్లో పరిశుద్ధపరచుకోవాలి. మన దేహం ప్రభువునికి ఆలయంగా ఆయన మనలో నివసించి మనల్ని సంచరించే విధంగా, మన జీవితంలో ఆయన కనపడే విధంగా సంచరించున్న ఆలయాలుగా మనం ఉండాలని దేవుడు కోరుతా ఉన్నాడు. ఇది శాంక్టిఫికేషన్. చూసారా, పరిశుద్ధపరిచారు ప్రభు దేవాలయాన్ని. తర్వాత చివరిగా మనం చూస్తే గ్రుడ్డి వారును కుంటి వారును దేవాలయంలో ఆయన ఎదుకు రాగా ఆయన వారిని స్వస్థపరచారు. కాగా ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయన చేసిన వింతలను దావీదు కుమారునికి జయము అని దేవాలయంలో కేకలు వేచిన చిన్న పిల్లలను చూచి కోపముతో మండిపడి వీరు చెప్పున్నది వినుచున్నావా అని ఆయన్ను అడిగిరి. అందుకు యేసు వినుచున్నాను, బాలుడి యొక్క చంటి పిల్లల యొక్క నోట స్తోత్రము సిద్ధింపజేసి అను మాట మీరు ఎన్నడూ చదవలేదా అని వారితో చెప్పి చూసారా. కాబట్టి ఇంకొక భాగంలో మనం చూస్తే లూకాస్ వార్త అనుకుంటే అక్కడ ఏమి రాయబడిందంటే, ఈ పిల్లలు గనుక మౌనంగా ఉంటే రాళ్ళు కేకలు వేస్తాయి అని ప్రభు చెప్పినట్లు చూస్తాం. చూసారా ఇక్కడ గ్లోరిఫికేషన్ మనకు కనపడతా ఉంది కదా. మనం ఇక్కడ మూడు విషయాలు గమనిస్తా ఉన్నాం ఈ భాగంలో. ఒకటి జస్టిఫికేషన్, పాపముల చేత బంధించబడిన మనలను ప్రభు పాపపు యొక్క చెర నుండి సాతాన చెర నుండి విడిపించి మన నీతిబద్ధులుగా తీర్చడం కదా, మన పాపములకు క్షమాపణ దొరకటం కదా, అది జస్టిఫికేషన్. తర్వాత రెండవది శాంక్టిఫికేషన్, పరిశుద్ధపరచబడే కార్యం ఇక్కడ దేవుడు ప్రభు చేసినట్లు చూస్తాం. దేవాలయాన్ని ఆయన పరిశుద్ధపరిచారు కదా. ఆ తర్వాత ఇప్పుడు గ్లోరిఫికేషన్ కూడా ఇక్కడ మనకు కనపడతా ఉంది. ఇక్కడ చిన్న పిల్లలు మందిరంలో కేకలు వేస్తా ఉన్నారంట కదా, దావీదు కుమారునికి జయము, హోసన్నా హోసన్నా అంటూ ఆయన రాజు కదా ఆయన్ని ఘనపరుస్తా ఉన్నారు, ఆయనకి జయము అని పలుకుతా ఉన్నారు. చూసారా రాబో రాజు ఆయన కదా, మన ప్రభు రాజులకు రాజు ప్రభులకు ప్రభుగా ఆయన ఇప్పుడు రాబోతా ఉన్నారు కదా. ఆయన మహిమను మనం చూడబోతా ఉన్నాం, ఆయన మహిమ కొరకే, ఆయన మహిమ ప్రత్యక్షత కొరకే మనం ఎదురు చూస్తా ఉన్నాం. కాబట్టి ఆయన నిజముగా ఆయన తన మహిమతో రాబోతా ఉన్నారు. మొదటిసారి ఆయన గొర్రెపిల్లగా వచ్చాడు, మొదటిసారి దీనుడుగా వచ్చాడు, సాత్వికునిగా వచ్చాడు, గాడిద మీద ఆయన ఊరేగుతా వచ్చాడు, కానీ ఈసారి ఆయన మేఘముల మీద రాబోతా ఉన్నాడు. ఈసారి మహిమ మహిమతో కూడా రాబోతా ఉన్నాడు, బోర్లు ఊదబోతా ఉన్నారు కదా ప్రధాన దూతలు, ప్రధాన దూత శబ్దములు వాటి చేత ఆయన రాబోతా ఉన్నాడు. కాబట్టి ఆయన న్యాయం తీర్చడానికి న్యాయాధిపతిగా ఆయన రాయనన్నాడు భూలోకానికి. సరే అయితే ఇప్పుడు దానికి సాదృశ్యంగా ఇక్కడ కూడా మన చిన్నపిల్లలు ప్రభుని స్తుతిస్తా ఉన్నారు, వాళ్ళు కేకలు వేస్తా ఉన్నారంట. అక్కడ చేయబడిన అద్భుతాలను బట్టి ఆయన యొక్క మంచితనాన్ని బట్టి చిన్నపిల్లలను మన ప్రభు ప్రేమించేవాడు కదా. వాళ్ళని ఆయన చిన్నపిల్లలను నాయకుడికి రానేది, ఇలాంటి వారితో పరలోక రాజ్యం అని చెప్పి వాళ్ళని ఆటంకపరచొద్దని చెప్పి ఆయన వాళ్ళని ఎత్తుకొని కౌగులించుకొని ఆయన ఆశీర్వదించినట్లుగా దేవుని వాక్యలో చూస్తాం. కాబట్టి అలాగే పిల్లలు ఆయన అంటే ఎంతో సంతోషంతో వాళ్ళు ఆయన్ని అక్కడ కీర్తిస్తా ఉన్నారు, ఘనపరుస్తా ఉన్నారు. అయితే ఇది అక్కడ చూస్తున్నటువంటి ఆ యొక్క ప్రధాన యాజకులు, శాస్త్రులు, ఆ పరిశీలు వాళ్ళు దాన్ని ఓర్వలేక వాళ్ళు వీళ్ళందరినీ మౌనంగా ఉండమని చెప్పు, వీళ్ళందరినీ నిశ్శబ్దంగా ఉండమని చెప్పి అని చెప్పి వాళ్ళు కేకలు వేస్తా ఉన్నారు, వాళ్ళు తట్టుకోలేకపోతా ఉన్నారు. చూసారంటే మన ప్రభు యెరూషలేముకు వెళ్ళబోతా ఉన్నాడు. అక్కడ ఆయన యెరూషలేముకు ఆయన వచ్చింది ఎందుకంటే ఆ యొక్క మానవుల యొక్క పాపముల కొరకై మరణించడానికి కదా. కాబట్టి ఆయన మరణించడానికి ఊరేగుతూ వెళ్తా ఉన్నాడు. కానీ చూసారా ఆయన హృదయంలో చాలా బాధ దుఃఖం కూడా ఉంది కదా. యెరూషలేముకు వెళ్ళటం అంటే ఏదో ఒక ఈజీ థింగ్ కాదు, అది అక్కడ మరణించడానికి అక్కడ మనుష్య కుమారుడు అప్పగించబడతాడని పలుమార్లు శిష్యులకు చెప్పారు. ఆయన అక్కడ ఆయన పట్టుకుంటారు, వాళ్ళు సిలువు వేస్తారు, అవమానపరుస్తారు, ఆ విషయాలన్నీ శిష్యులకు ఆయన మాటిమాటికి ఎక్స్ప్లెయిన్ చేసినట్లు చూస్తాం. అయితే మన ప్రభు ఇప్పుడు మరణించడానికి వెళ్తా ఉన్నా, హృదయంలో చాలా గొప్ప దుఃఖం వేదన ఉన్నా ఆయనకి సంతోషం కలిగిస్తా ఉన్నారు ఈ చిన్నపిల్లలు. చూసారా వాళ్ళ యొక్క ఆరాధనతో లేక వాళ్ళ యొక్క కేకలతో వాళ్ళు ప్రభుని సంతోషపడతా ఉన్నారు. చూసారా ఆ యొక్క శాస్త్రులు పరిశీలన లేకపోతే ఆ ప్రధాన యాజకులేమో వాళ్ళు ఓరలేకపోతా ఉన్నారు. చూసారా ప్రభుని ఆరాధించడం ఘనపరచడం వాళ్ళకి ఇష్టం లేదు, ప్రభుని ఘనపరచకూడదు అనేది వాళ్ళ ఉద్దేశం. చూసారా వాళ్ళ ఘనత కొరకు వాళ్ళు ఆశించేవారు, వాళ్ళని ఘనపరచాలని కోరుకునేవాళ్ళు, వాళ్ళేదో భక్తిపరులని, వాళ్ళేదో నీతిమంతులను కనపరుచుకొని మనుషుల ఎదుట ఘనత పొందాలని ఆశించేవాళ్ళు, కానీ దేవుని ఘనతను దొంగిలించే వ్యక్తులు అనమాట ఒక రకంగా. అయితే ఇక్కడ చూసారా, ఆ చిన్న పిల్లలు వారు దేవుని మహింపరచడం అది ప్రభుకి ఎంతో సంతోషం కలిగింది. ఆయన సిలువుకి వెళ్లే ముందు ఆ చిన్న పిల్లల యొక్క ఆరాధన ప్రభుని తృప్తిపరచింది అనమాట, ప్రభుని తృప్తిపరచింది. అందుకని ఆయన వ్రాయబడిన మాట నెరవేరుతుంది ఇక్కడ అని చెప్తా ఉన్నారు. బాలుడి యొక్క చంటి పిల్లల యొక్క నోట స్తోత్రము సిద్ధింపజేసేది. కాబట్టి చిన్న పిల్లల ద్వారా కూడా దేవుడు ఆయనకి మహిమ తెచ్చుకునేవాడు. చూసారా, మనం కూడా ఎందుకు పనికిరాని వారు, అలాంటి మనల్ని ఆయన ఏర్పరచుకున్నారు కదా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1 అధ్యాయం 23-24లో మనం చదువుతాం కదా, మరి బలహీనులము నిష్ప్రయోజకులం కదా, మనల్ని ఆయన ఏర్పరచుకున్నాడు బలవంతులను సిగ్గుపరచడానికి కదా. ఎందుకు పనికిరాని వారు మనల్ని ఏర్పరచుకుని ఆయన ప్రయోజకులుగా ఆయన చేశాడు. కాబట్టి దీన్ని బట్టి ప్రభుని ఎంతో స్తుతించాలి. చిన్న పిల్లలు వారి ద్వారా ప్రభు మహింపరచబడతా ఉన్నారు. పెద్దవాళ్ళు భక్తిలో లేకపోతే ఆటలు గొప్పవాళ్ళని పిలువబడిన వాళ్ళు వాళ్ళు ప్రభుని ఆరాధించలేకపోయారు, వారు ప్రభుని బట్టి ఆనందించలేకపోయారు. కానీ చిన్నపిల్లలు వారు ప్రభుని బట్టి స్తుతిస్తా ఉన్నారు, ప్రభుని బట్టి ఆనందిస్తా ఉన్నారు వాళ్ళు. కాబట్టి వారిని చూసి మన ప్రభు కూడా ఎంతో తృప్తి చెందినట్లు మనం చూడగలం. అటు పిల్లరా, ఈ భాగంలో మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే మన జీవితం ద్వారా దేవునికి మహిమ రావాలన్నమాట కదా. మహిమ తెచ్చే వ్యక్తులుగా మనం ఉండాలి. ప్రభువుకి మహిమ కదా. ఈ లోకంలో ఎవరైతే ప్రభుకు మహిమ తీసుకొస్తారో రేపు పరలోకంలో వెళ్ళినప్పుడు వారు కూడా మహిమలో పాలుభాగస్థులు అవుతారు అనమాట. చూసారా, కాబట్టి ప్రభుకు మన జీవితం మహిమ తెచ్చేదిగా ఉందా మన యొక్క జీవితముల ద్వారా కదా. చిన్న పిల్లల ద్వారా దేవునికి మహిమ కదా. చిన్న బిడ్డలను దేవుడు తన మహిమ కొరకు వాడుకోవాలని ఆశపడతా ఉన్నాడు. చిన్న పిల్లలే ఉపయోగపడటం కాదు, మనందరం కూడా మన జీవితాలు దేవునికి మహిమ తెచ్చేవిగా ఉండాలి. అందుకని యెషయా గ్రంథంలో ప్రభు ఏమని చెప్పారు, 43 అధ్యాయంలో, నా మహిమ నిమిత్తం కదా, నా మహిమ నిమిత్తం నేను సృష్టించిన వారిని తెప్పించము కదా, 43:7లో ఉంది. అలాగే 21లో ఏమనుంది, నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు. కాబట్టి గాడ్ క్రియేటెడ్ అస్ ఫర్ హిజ్ ఓన్ గ్లోరీ. కాబట్టి ఆయన మహిమ కొరకు ఆయన మనల్ని సృష్టించాడు. మన జీవితముల ద్వారా ఆయనకు మహిమ రావాలి. ఆయన మహిమను దొంగిలించేవారిగా మనం ఉండకూడదు. ఆయనకు అవమానం తెచ్చే జీవితాలు మనం జీవించకూడదు. అలాగే ఆయనకు మహిమ తెచ్చే విధంగా మనం మన యొక్క క్రియ, మన యొక్క నడవడిక, మన చేతలు, మన మాటలు, మన ప్రతి పని కూడా దేవునికి మహిమ తెచ్చేదిగా ఉండాలన్నమాట. అందుకనే పౌలు భక్తుడు రాస్తాడు కదా పత్రికల్లో ఏమని, మనం ఏమి చేసినా సమస్తం ఆయన మహిమ కొరకు చేయాలంట. చూసారా, మీరు భోజనము చేసినా పానము చేసినా సమస్తం కూడా దేవుని మహిమ కొరకు చేయాలి. కాబట్టి ఎవ్రీథింగ్ దట్ వీ డూ, ఎవ్రీథింగ్ దట్ వీ సే, లెట్ ఇట్ బ్రింగ్ గ్లోరీ టు గాడ్. కాబట్టి దేవునికి మహిమ తెచ్చే విధంగా మన జీవితాలు ఉండాలి. అంతేకాని దేవునికి అవమానం తెచ్చే విధంగా ఉండటానికి వీల్లేదు అనమాట. కాబట్టి మన దేవుడు మహిమకు పాత్రుడు. ఆయన మన జీవితాల్లో మహింపరచబడాలన్నమాట. ఈ 3 విషయాలు ఈరోజు మనం ఇక్కడ గమనిస్తా ఉన్నాం. మన ప్రభు మనల్ని విడిపించినందుకు మనం స్తుతించాలి. పాప చెర నుండి, సాతాను యొక్క అధికారం నుండి మనల్ని విడిపించినందుకు మనం ఆయన ఆరాధించాలి. మనం ఆయనకు కావాలి కదా, మనం ఆయనకు అవసరం. మన జీవితాలను దేవుడు వాడుకోనుకుంటున్నాడు. ఎందుకు పనికిరాని వారు, కట్టబడిన వారు, సాతాను చేత చెరపట్టబడిన వారు, అయితే మనల్ని దేవుడు వాడుకోవాలని ఇష్టపడతా ఉన్నాడు. తర్వాత 2వది, శాంక్టిఫికేషన్. మనల్ని ఆయన పరిశుద్ధపరిచి మన జీవితం అంతా కూడా మన ద్వారా ఆయన మహిమ తెచ్చుకోవాలని ఆయన ఆశపడతా ఉన్నాడు కదా. కాబట్టి శాంక్టిఫికేషన్, మన జీవితాల్లో ఎల్లప్పుడూ పరిశుద్ధత, పవిత్రతను మనం కాపాడుకోవాలి. అంతం వరకు మనం పరిశుద్ధతలో కొనసాగాలన్నమాట. ఎక్కడా కూడా ఇంకేముందు నేను రక్షించబడ్డాను, నాకేం పర్లేదని నిర్లక్ష్య వైఖరి మనలో ఏర్పడకూడదు. కాబట్టి ఏ మాత్రం పాపానికి చోటు ఇవ్వకుండా ఎప్పటికప్పుడు మనల్ని పరిశుద్ధపరచుకుంటూ మన జీవితం ముందుకు సాగాలి. చివరిగా గ్లోరిఫికేషన్, మరి ప్రభు మహిమ తెచ్చే జీవితాలు మనం ఈ లోకంలో జీవించాలి. అంతేకాదు రేపు పరలోక మహిమ కొరకు మనం ఎదురు చూడాలి కదా. పరలోకంలో ప్రభు మనల్ని ఆయన మహిమ స్థానాల్లో కూర్చుని పెట్టారని ఎఫెసీయుల రాసిన పత్రికలో చదువుతాం 2వ అధ్యాయంలో. కాబట్టి మనం దేవునికి మహిమ తెచ్చే విధంగా జీవిస్తే రేపు ఒక రోజున ఆయనతో పాటు మహిమపరచబడతాం కదా. మన ప్రభు ఎలాగైతే ఆయన మహిమతో రాబోతా ఉన్నాడో ఆయన పిల్లలను ఆయన మహిమపరుస్తారట కదా. అందుకని యోహాను సువార్త యొక్క మాట చదివి మనం ప్రార్థన చేసుకుందాం. యోహాను సువార్త 12వ అధ్యాయం 26వ వచనం నేను చదువుతున్నాను. 26వ వచనం, ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలను, అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడును ఉండును. ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతని ఘనపరచును. సరే, ఎవరైతే ప్రభువుని సేవిస్తారో పరిశుద్ధముగా నీతిగా యథార్థంగా వారి జీవితాలను కట్టుకుని ప్రభుని వెంబడిస్తూ ప్రభుని నమ్మకంగా ఎవరైతే సేవిస్తారో ప్రభు ఉండే చోట వాళ్ళు ఉంటారు. పరలోకంలో రేపు ప్రభుతో వాళ్ళు ఉంటారు. అంతేకాదు అక్కడ తండ్రి వాళ్ళని ఘనపరుస్తారు. సరే, కాబట్టి ఇది ఎంత గొప్ప ఆధిక్యత కదా. ఎందుకు పనికిరాని మనలను ఒక రోజున రేపు తండ్రి ఆయన ఘనపరచిపోతా ఉన్నాడు. చూసారా, ఈ లోపల ఎవరైతే దేవుని సేవించారో నమ్మకంగా, ఈ లోపల ఎవరైతే కదా గాడిద ఎరితికైతే ప్రభుని ఎక్కించుకున్నది యెరూషలేముకు తీసుకువెళ్ళింది, అలాగా ప్రభువుకు మనం ఉపయోగపడితే, ప్రభువుకు మనం మన జీవితాల ద్వారా మనం ఆయన సేవకు మన జీవితాలు ఉపయోగపడితే, మన తలాంతులు మనకి ఇవ్వబడినటువంటి అవయవాలు ఇవన్నీ నీతికి సాధనాలుగా ప్రభువుకి ఆయన మహిమకు సాధనాలుగా వాడబడితే ఒక రోజున తండ్రి మనల్ని కనపరుస్తారంట. సరే, తండ్రి మనల్ని కనపరుస్తారు. ఇంకా ఏమని చెప్పబడిందంటే మనందరూ అక్కడ భోజన బల్ల దగ్గర కూర్చుంటే తండ్రి మనకు పరిచర్య చేస్తారంట. సరే, మన ప్రభు మనకి ఆయన మనకు వడ్డిస్తారు. కాబట్టి ఎంత గొప్ప ఆధిక్యత, ఎంత గొప్ప ఆధిక్యత. కాబట్టి పిల్లరా, ప్రభు ఆయన్ని కనపరిచే వాళ్ళని ఆయన ఎప్పుడు ఆయన త్రోసివారు. చూసారా, ఇంకా నన్ను గనపరచేవారు నేను గనపరుస్తాను అని దేవుని వాక్యం సెలవిస్తాం. చూసారా, కాబట్టి దేవుని చేత గనపరచబడటం ఎంత గొప్ప భాగ్యం. కాబట్టి ఆయన నమ్మకంగా సేవించాలి. అందుకని దేవుని బిడ్డలు ఎంతో మంది ఈ భూమి మీద వాళ్ళు ఆయన నమ్మకంగా సేవించినట్లు చూస్తాం. ఈ లోకంలో మనకి పెద్ద ఘనతలు గౌరవాలు ఉండకపోవచ్చు, ఈ లోకం మనల్ని గుర్తించకపోవచ్చు, కానీ పరలోకానికి వెళ్ళినప్పుడు ఒక రోజు అతను గొప్ప ఘనత కదా. లాజరు చూసారు, ఈ భూమి మీద ఆయనకి ఏమీ లేదు, కానీ పరలోకం పరదేశం వెళ్ళినప్పుడు గొప్ప స్వాగతం, గొప్ప స్థానం, అక్కడ గొప్ప సమాధానం ఆయనకి కలిగినట్లు చూస్తాం. కాబట్టి మన జీవితాల్లో కూడా ఈ లోకంలో మన ప్రభుని నమ్మకంగా సేవిస్తే, కొద్ది కాలపు ఈ జీవితంలో దేవుని నమ్మకంగా సేవిస్తే రేపు నిత్యత్వంలో దేవుని చేత కనపరచబడతాం, ఆ మహిమ రాజ్యంలో ఉంటాం. మహిమపరచబడే జీవితంలో ఆ మహిమపరచబడేటువంటి జీవితాన్ని మనం కలిగి ఉంటాం అన్నమాట. కాబట్టి గ్లోరిఫికేషన్ ఇది మనం రేపు చూడబోతా ఉన్నాం. కాబట్టి మన జీవితాన్ని పరీక్షించుకుందాం, ప్రభువుని ఆరాధిద్దాం. ప్రభు మన జీవితాల్లో ఆయన అనుగ్రహించినటువంటి నీతిని బట్టి, విడుదలను బట్టి, అలాగే మన పరిశుద్ధపరిచిన దాన్ని బట్టి, మన కొరకు గొప్ప మహిమ రాజ్యాన్ని సిద్ధపరిచిన దాన్ని బట్టి ప్రభుని హృదయపూర్వకంగా ఆరాధించుకున్నాం. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్.